పందేసి మైళ్ళు, 200 మైళ్ళు, 50 మైళ్ళు, 15 మైళ్ళు కాలినడకన నడిచి నడిచి శ్రీశైల జ్యోతిర్లింగానికి వచ్చేవారు. అక్కడ ఇప్పుడు మనం హాటకేశ్వరం అని పిలుస్తున్న స్థలం దగ్గర ఒక కొమ్మరివాడు ఉండేవాడు. ఈ కొమ్మరివాడు, ఆయనకు ఒక భార్య, 16 పిల్లలు, పాపం చాలా పేదవాడు ఆయన. మట్టిని బాగా కుమ్మి ఈ మట్టితోటి కుండలు తయారు చేసి, కొమ్మరి సారి ఉంటుందిగా చక్రం, ఆ చక్రం దగ్గర ఈ మట్టి పెడితే ఒక కుండలు అవుతాయి. ఈ కుండలు తయారు చేసి కుండలు ఎండాక ఎండిన కుండలు కాల్చి ఈ కుండలను అమ్మేవాడు. వారమునకు ఒక కుండ మాత్రం శివుడికి ఫ్రీగా పంపేవట, ఈ కుండతో అభిషేకం చేయండి అనేవాడు. పూర్వకాలంలో కుండలతో అభిషేకం చేసేవారండో, అందుకని కుంభాభిషేకము. కుంభము అంటే నిజానికి కొండ. కుంభములో నీళ్లు పోసి దాంతో అభిషేకం చేస్తే కుంభాభిషేకం అంటారు. మళ్ళీ ఇవాళ నేను ఇక్కడ కుంభాభిషేకం చేశాను, ఎలాగని అడగనే ఈ గుళ్ళోకి ఉమామహేశ్వర ఆలయానికి రాగానే అక్కడ ఎదురుగుండా శివుడు కనపడ్డాడు. శివుడికి అభిషేకం చేస్తారానని ఒక ఆవిడో ఇంకొకరు ఇద్దరు కలిసి 2 చెంబులతో నీళ్లు తెచ్చారు. చెంబులు అనుకున్న చెంబులు కాదు, కొండలు, మట్టి కొండలతో నీళ్లు పట్టుకొచ్చారు. మట్టి కొండని కుంభం అంటారు. అమ్మాయ కుంభాభిషేకం చేసుకున్నాను అనుకున్నాను. అంటే మన ఆలయ వ్యవస్థలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. చెంబుల కంటే అన్నిటికంటే కూడా కుండలతో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందండి. సంస్కృతంలో మట్టి కొండని కుంభము అని అంటారు, మృత్ కుంభము అంటారు. కుంభము అది చిన్నదైనా పెద్దదైనా కుంభం కుంభమే సుమా. కుంభం అంటే ఎంత కొండక్కర్లా, చిన్న పిడతైనా మట్టి పిడతైనా చాలు. ఈ పిండ, ఈ చిన్న మట్టి ముద్దతో తయారు చేయబడినటువంటి ఈ పిడతలోకి నీళ్లు తీసుకుని ఈ కుంభంలోకి దీంతో శివుడికి అభిషేకం చేస్తే శివుడు చాలా ఆనందం పొందుతాడు. మళ్ళీ అభిషేకం కూడా సాయం సంధ్య ప్రాత సంధ్య, సంధ్యా సమయములలో చేసే అభిషేకం, సంధ్యా సమయములలో వినే పురాణ శ్రవణం, సంధ్యా సమయంలో చేసుకునే శివదర్శనం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందండి. ఆయనకి సంధ్యానటుడని పేరు. అందుకే మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వచ్చేటప్పుడు రాగానే ఏం చేస్తారు, పురాణానికి వచ్చే ముందు వీలుంటే ఒక చెంబుడి నీళ్ళు అక్కడ పోయండి. చెంబుడు కాతే కనీసం చెంబులో ఇన్ని చుక్కలు నీళ్లు పోసినా చాలట, ఇన్ని నీళ్లు తల్లితే చాలు శివుడి మీద. ఇన్ని కుండలతో నీళ్లు పోయి లేకపోయినా నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి అన్నాడు. శివుడి నెత్తి మీద ఇన్ని నీళ్లు తల్లితే కూడా సంతోషించి ఆయన మనకి కోరిన కోరికలు తీరుస్తాడు. అందుకని ఆ రోజుల్లో ఈ కుమ్మరివాడు పాపం వారం వారానికి కుండలు కాల్చేవట, ఏదో సోమవారం నుంచి శనివారం వరకు కుండలు తయారు చేసి ఎండబెట్టి ఈ కుండలన్నీ ఆదివారం నాడు కాల్చి అందులో ఫ్రెష్గా ఒక కొత్త కుండని శివుడికి మర్నాడు సోమవారానికి అభిషేకానికి పంపేవాడు. ప్రతి సోమవారం ఒక కుండ పంపేవాడు, మిగతా కుండలు అమ్ముకునేవాడు. ఆ రోజుల్లో కుండలకి పెద్ద డబ్బులు వస్తాయండి పాపం, ఇవాళంటే డబ్బులు బాగా పెరిగాయి కానీ రేట్లు ఆ రోజులు ఏదో తోచినవి ఇచ్చేవారు. 10 కుండలు పెట్టుకెడితే రాగి అర్ధనాయో అణాయో ఇచ్చేవారు. దాంతో కుటుంబాన్ని ఎలాగో గడుపుకుంటున్నాడు ఆయన పాపం. ఒకసారి ఏం జరిగింది, శివరాత్రికి ఇంకొక రోజు ఉందనగా ఎక్కడెక్కడి నుంచి జనం వచ్చారట. ఈ వచ్చిన వాళ్ళలో కొందరు అహంకారం ఉన్నవాళ్ళు ఉంటారుగా, వచ్చిన వాళ్ళల్లా ఎరా ఇవాళ కూడా కుండలు చేసుకోవాలా, కాల్చాలా, అమ్ముకోవాలా, మేము ఎక్కడెక్కడి నుంచో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తున్నాం, నువ్వేమో పక్కనే పెట్టుకున్నావు, హాటకేశ్వరం నుంచి నడవడం ఎంతండి, పాలధార పంచదార నుంచి గట్టిగా ఒక అరగంట నడిస్తే వెళ్ళిపోతాం కదా, అందుకని దగ్గరలో శివుణ్ణి పెట్టుకుని శివరాత్రి పూట ఆయన దర్శనానికి వెళ్లకుండా ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నావా అని వేళాకోళం చేశారు కొందరు. మేమేమో దూరం నుంచి వస్తున్నామా, డబ్బులు ఖర్చు పెట్టుకొస్తున్నామా, శివశివ అంటూ వస్తున్నామా, నువ్వేమో అహంకారంతో ఇక్కడే తిండి కోసం డబ్బు కోసం కకృతిపడి శివదర్శనానికి వెళ్ళటం లేదా అని వేళాకోళం చేయగానే ఆయన పాపం చాలా బాధపడి, ఏం చేయనండి, 16 పిల్లలు నాకు, ఒక భార్య, నాకు వచ్చే డబ్బులు గట్టిగా అన్నం తినడానికి చాలవు, నేను ఒక్కరోజు కుండలు చేయకపోతే నా పెళ్ళాం బిడ్డలు పస్తుంటారు, పెళ్ళాం బిడ్డల్ని మార్చే శివదర్శనానికి వెళ్ళడం మహాపాపమని అగస్త్యుడి లాంటి వాడు చెప్పారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలుసా, దేవుడి పూజ వంకతో భార్యకి పిల్లలకి అన్నం పెట్టకుండా గుళ్ళుకి తిరిగినా ఈ డబ్బంతా దానం చేసి పెళ్ళాం బిడ్డల్ని మార్చి చంపితే ఆ పాపాత్ముడికి నిష్కృతి ఉండదు, వాడు భూతమై పుడతాడు. కాబట్టి పెళ్ళాం బిడ్డల్ని పోషించాలి, లేదా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అసలు నీకెందుకు, నీకు నిజంగా సన్యాసి జీవితం గడపాలని ఉంది, హాయిగా సుఖంగా సత్సాంగత్యం చేసి బతకాలని ఉంది, అటువంటిప్పుడు పెళ్లి చేసుకోకూడదట. వివాహం చేసుకున్నాక భార్యకి సమయమునకు కావలసినవి ఇవ్వవలసిందే, ఇవ్వకపోతే అసలు పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ అలా పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డల్ని ఏడిపించిన దుర్మార్గుడు రుద్ర పిశాచమే పుడతాడు. చూడండి నేను చెప్పిన పురాణాల్లో ఉన్నాయో లేదు, లేకపోతే నేను అసలు జీవితంలో పురాణమే చెప్పను. దొంగతనం చేసేనా భార్యను పోషించండి అని చెప్పారు. అలాగని మీరు అంత దొంగతనం చేయమని కదా సుమా, అంటే అంత స్థితి వస్తే, పెళ్ళాం చచ్చిపోయే స్థితిలో వస్తే దొంగతనమైనా చేయమన్నారు. అంతేగాని పనిమానం అని ఎక్కడ చెప్పలేదు శాస్త్రాలలో. కాబట్టి నేను నా పెళ్ళాం బిడ్డల పోషణ కోసం అని వృత్తి చేస్తున్నాను, గుళ్ళోకి వెళ్ళలేకపోతున్నాను అన్నట్టు పాపం. వాళ్ళందరూ పెళ్ళాం బిడ్డలట డబ్బు పెచ్చ వీరికి, అందుకే ఎప్పుడు ఉద్యోగం ఉద్యోగం అంటాడు, మాట వరసకు కూడా శివుడి దగ్గరికి వెళ్ళటం లేదని తిట్టిపోయారు. పాపం ఈ కుమ్మరి భక్తుడు ఆవేదన పొందాడు. వెంటనే ఆయన కుండ చేస్తున్నాడు కదా, ఆ సమయంలో ఆ మట్టి కొండ చేత్తో పట్టుకుని, స్వామి శివరాత్రి పూట నీ దర్శనానికి ఇంతమంది వస్తున్నారు, కానీ నేనేమో కుటుంబ బాధ్యతల వల్ల నీ దర్శనానికి రాలేకపోతున్నాను. వృత్తి మానితే పెళ్ళాం బిడ్డలు చచ్చిపోతారు, నీ దర్శనానికి వస్తే వృత్తి మానేస్తే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళ కోసం వృత్తి అవలంబిస్తే శివరాత్రి పూట నీ దర్శనం అవ్వడం లేదు. శివరాత్రి నాడు జ్యోతిర్లింగ దర్శనం దగ్గరలో ఉండి చేసుకొని వాడు పాపాత్ముడని భక్తులు చెబుతున్నారు, నాకు ఎలా నీ దర్శనం అని ఏడ్చాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా, కొండ టప్పర పగిలిపోయింది. ఆ కొండ మధ్యలో నుంచి నిలువెత్తు బంగారపు లింగంతో శివుడు ప్రత్యక్షం అయిపోయాడు. శ్రీశైలంలో అక్కడ జ్యోతిర్లింగంలో మాయమైపోయాట, అక్కడ మాయమైపోయి ఇక్కడికి వచ్చాట. ఆయన వచ్చి బంగారు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. అందుకనమాట, ఓం సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః అని అప్పటి నుంచి భక్తులు అలా స్తోత్రం చేయటం మొదలెట్టారు. అంతపూర్వం ఈ నామం లేదు. హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః అని నామములు హాటకేశ్వర లింగం వచ్చాక వచ్చాయి. సంస్కృతంలో బంగారాన్ని హాటకము అంటారు. హాటక ఈశ్వరః అంటే బంగారపు ఈశ్వరుడు అన్నమాట. అంత పెద్ద బంగారు లింగంగా రాగానే అక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ శివుడు కనపడలేదు. దాంతో వాళ్ళు ఇదేమిటి శివలింగం అయిపోయింది బాబు అని ఏడ్చారు. అప్పుడు శివుడు, మీరు ఒక కుమ్మరి భక్తుడిని అమాయకుడిని అవహేళన చేశారు, అందుకే ఇక్కడ మాయమే అక్కడికి వెళ్ళాను, మీరు అతనికి క్షమాపణ చెప్పుకుని హాటకేశ్వరలింగ దర్శనం చేస్తే శివరాత్రి పూట మళ్ళీ నేను ఇక్కడ మీకు కనబడతాను లేదా కనబడనన్నాడు. దాంతో ఈ జనం పరిగెత్తుకొచ్చి, నేను అనవసరంగా తెప్పాం, నీ వల్ల మాకు ముప్పు వచ్చింది, మహాత్మాను ఎంత అదృష్టవంతుడివి, నువ్వున్న చోటకి శివుడిని రప్పించుకున్నావు, మేము శివుడి కోసం పరిగెత్తాం కానీ శివుడు నీ కోసం పరిగెత్తాడు, నువ్వురా గొప్పవాడు అన్నారట వాడు. అప్పుడు ఆయన, ఇదంతా ఈశ్వరుడి కరుణ తప్ప నాది కాదండి అనగానే, అప్పుడు శివుడు, ఇక మీదట ఇక్కడికి వచ్చిన వాళ్ళు హాటకేశ్వరలింగాన్ని కూడా చూచాకే మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని చూడండి అని ఆజ్ఞాపించాడు. ఇది అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ కుమ్మరి భక్తుడికి మళ్ళీ ఓ భయం వేసింది. నువ్వు నిలువెత్తు బంగారపు లింగ రూపంలో ఉన్నావు, ఇప్పుడు పర్వాలేదు, కృతయుగం గనక కలియుగంలో మానవులు నిన్ను బతకనిస్తారా స్వామి, వాళ్ళు గుళ్ళు లేదు గోపురాలు లేవు అన్నీ పట్టుకుపోతారు, కదలకుండా ఉంటే పద్మాకర్ గారిని ఎత్తుకుపోతారు, కాబట్టి కలియుగములో ఇలా బంగారపు లింగం రూపంలో ఉంటే ప్రమాదం, దయతో శిలగా మారిపోనగానే అప్పుడు హాటకేశ్వరుడు కాస్త మళ్ళీ శిలారూపంలోకి వచ్చాడు. ఇప్పుడు మీరు పాలధార పంచదారికి ఎదురుగుండా హాటకేశ్వరలింగం ఉంటుంది, శిలారూపంలో ఉంటుంది, అది నిజానికి ఒకప్పుడు బంగారపు లింగం ఒక కుమ్మరి భక్తుడి కోసం వచ్చాడు ఆయన. ఎంత గొప్ప భక్తులు ఉన్నారండి మన దేశంలో. అలాంటి మహాత్ముల చరిత్రలు విన్నప్పుడల్లా, ఆహా, భగవంతుడికి భక్తిక తప్ప ఇంకేమక్కర్లా, పాండిత్యం అక్కర్లా, ధనమక్కర్లేదు, పదవి అక్కర్లేదు, ఆయన కేవలం కావలసింది భక్తి. నాకేమంత్రం తెలియదండి, తంత్రం తెలియదండి అనేవాళ్ళు ఏమి తంత్రం మంత్రం తెలియకపోతే బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అమాయకంగా వెళ్ళి శివశివ అంటే చాలు సంతోషిస్తాడండి. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో తెలియనైతినే, మంత్రమో తంత్రమో తెలియనైతినే, నాదమేదో వేదమేదో కాననైతినే, వాదమేల పేద బాధ తీర్చరావయా, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ, నిన్ను నమ్మినానురావా నీలకంధరా. ఎంత హాయిగా ఎంత తేలిగ్గా చెప్పారండి భక్త కన్నప్ప కోసమని. కన్నప్పకి ఏమొచ్చు, వాడు ఒక బోయేవాడు కేవలం, శివాని స్పష్టంగా కూడా పలకలేడు. శివాను అంటే చివ చివ అనేవాటి పాపం, అటువంటి వాడిని కూడా అనుగ్రహించిన పరమాత్మ అన్నమాట. ఆ హాటకేశ్వరుణ్ణి చూచి ముందు పాలధార పంచదారలో స్నానం చేసి హాటకేశ్వరుణ్ణి చూచి అప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాడు. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు సాక్షి గణపతికి తప్పక నమస్కారం చెయ్యాలి. ఆ నమస్కారం కూడా ఎలా చెయ్యాలి, కాశీఖండంలో ఇలా చెప్పారు, ఏమని, ఎడమ చేతి రెండు వేళ్ళు తీసుకోండి, చూపుడు వేలు మధ్య వేలు, ఎడమ చేతి చూపుడు వేలు మధ్య వేలుతో కుడి చెవిని పట్టుకోవాలట, కుడి చెవి యొక్క కొసని పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చెయ్యి దీని పైకి తీసుకురండి, ఈ చూపుడు వేలు మధ్య వేలుతో ఈసారి ఏం చేస్తారు, ఎడమ చెవిని పట్టుకోండి. ముందు ఎడమ చేతితో కుడి చెవి, కుడి చేతితో పైకి వచ్చేలాగా ఎడమ చెవి పట్టుకోవాలి, ఇలా చెవులు పట్టుకోవాలన్నమాట. పట్టుకొని భక్తితో ముందు మీ గోత్రం చెప్పుకోండి, ఎవరు గోత్రం వాళ్ళు చెప్పుకోండి, నా గోత్రం ఇది, నా పేరు ఇది, గణపతి నీ దర్శనానికి వచ్చాను, శ్రీశైలం వచ్చానని చెప్పాలి. గణపతి దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో ఆయన తన దంతం ఒకటి విరగొట్టి ఆ దంతమే పెన్ను కలముగా మార్చి ఘంటంగా మార్చి రాసుకుంటాడనమాట. ఓహో, ఈరోజు 1990లో మార్చి నెలలో పలానా పద్మాకర శ్రీవత్స గోత్రం వాడు వచ్చాడు, లేదా ఇంకొకళ్ళు ఎవరో ఏ సంవత్సరంలో పెడితే ఎప్పుడు అనమాట, మీరు ఎన్నిసార్లు పెడితే ఎన్నిసార్లు నోట్ చేస్తాడు ఆయన. బయోమెట్రిక్ అది, ఈ దిక్కుమాలిన బయోమెట్రిక్ అయినా మార్చచ్చు కానీ ఆ మెట్రిక్ని ఎవరు మార్చలేరు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆయనకి నమస్కరిస్తే రాసేసుకుంటాడట. ఇక్కడ గొప్ప అద్భుతమైన విషయం కాశీఖండంలో చెప్పారు వ్యాసుడు, సంస్కృతంలో స్కాంద పురాణంలో రాశాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒకనాడు మరణం పొందుతాడు, చావగానే ముందు యమకింకరులు వస్తారు, అక్కడికి వచ్చి వెంటనే నువ్వు జీవితంలో ఏదైనా పుణ్యం చేసావా అని అడుగుతారట. చచ్చిపోయాక మనకి గుర్తుండవు ఇవేమి, అందుకని అయ్యా నాకేం తెలియటం లేదండి అంటాంట. అప్పుడు వాడు వెంటనే చిత్రగుప్తుణ్ణి, చిత్రుణ్ణి, పంచభూతాలని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సాక్షి గణపతిని వీళ్ళందరినీ పిలుస్తారు. ఏమండి వీడి జీవితంలో ఏమేం చేశాడండి అని అడుగుతారు అనమాట. వీడా అండి 7 రోజులు సరూర్ నగర్లో పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే 6:20కి వచ్చి 8:30కి స్వస్తి అనేదాకా కూర్చున్నాడు, మధ్యలో లేవలేదు, ఫోన్ మాట్లాడలేదండి అంటారట. ఎవరు, రాత్రిపూట చంద్రుడు, పగటిపూట సూర్యుడు, నక్షత్రాలు, సంధ్య, ఇవన్నీ మీకు సాక్ష్యం, మీ గురించి వాటికి తెలుసు అన్నీ కూడా ఇప్పుడు ఊహిస్తూ ఉంటారన్నమాట. అవన్నీ ఏదో ఒకనాడు మనం శరీరం విడిచిపెట్టాక వాళ్ళు చెబుతారనమాట. 7 రోజులు పురాణం విన్నారండి పద్మాకర్ గారు చెబుతూ ఉంటే కాశీఖండాన్ని కదలకుండా కూర్చుని విన్నారు. కొంతమంది మరీ భక్తులు కింద కూర్చుని మరీ విన్నారనగానే కింద కూర్చుని విన్న వాళ్ళని ఫస్ట్ కైలాసానికి పంపండి, సీట్లో కూర్చున్న వాళ్ళని కొంచెం లేటుగా పంపండి, క్యూలో పంపండి అంటాట. అంటే అందరూ కింద కూర్చోమని కాదు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చోండి, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కింద కూర్చోండి. సరే మొత్తం మీద కూర్చుని విన్నారు కదా వీళ్ళు విన్నారు. ఇలా అన్నీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం చేసినా వాళ్ళు చెబుతారు. పోనీ ఇక్కడంటే మీరు వింటున్నారు కానీ ఇక్కడికి రాని వాళ్ళు ఉంటారుగా, అటువంటి వాళ్ళ గురించి పాపం వాళ్ళకి హైదరాబాద్ అంటే తెలియదండి, సరూర్ నగర్ వెళ్ళలేదు, ఉమామహేశ్వర ఆలయానికి వెళ్ళలేదు, అసలు పద్మాకర్ గారి పురాణమే వెళ్ళలేదు. కానీ మరి ఏదన్నా పుణ్యం చేశారా, అప్పుడు సాక్షి గణపతిని అడుగుతారట. వీళ్ళు ఎప్పుడైనా వచ్చారా శ్రీశైలం అని సాక్షి గణపతి వెంటనే చెప్పేస్తాడనమాట. ఓ వచ్చాడుండో ఈయన 2018లో గురువుగారిని కారులో తీసుకుని వెళ్ళి వచ్చాడుండో ఈయన అంటారు. అబ్బో గురువుగారితో పాటు కారులో వచ్చాడా, ఇక తిరిగేముంది, పంపేయండి కైలాసానికి, నందీశ్వరుడి ఇంటి పక్కన ఉన్న అక్కడ ఒక కాటేజ్ ఉంటుంది నందీశ్వరుడి ఇంటి పక్కన, ఆ కాటేజీలో వీడికి రూమ్ ఇచ్చేయండి అంటారు. ఇలా సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాట. ఆయన కనుక సాక్ష్యం చెప్పకపోతే వీడి జీవితంలో శ్రీశైలం రాలేదు, నా దగ్గరికి రాలేదు అంటే మాత్రం వాడు ఎన్ని పుణ్యాలు చేసినా ఎంతో కొంత నరక శిక్ష అనుభవించక తప్పదు. అందులో కలియుగంలో మానవులు మనం చేసే పుణ్యం ఎంత పాపం ఎంత, అవునా? అంటే మీలాంటి పుణ్యాత్తుల గురించి చెప్పట్లేదు, మీరు మహాత్ములండి, మీ గురించి ఏదన్నా అంటే ఆ పక్క ఆయన కడుపోవు. అందువల్ల సహజంగా లోకంలో ఎక్కువ మంది పాపాలు చేస్తారు, అలాంటి వాళ్ళు కనీసం ఒకసారైనా సాక్షి గణపతిని చూడకపోతే వీళ్ళందరూ నరకానికి పోతారు కదా. భయంకర నరకం నుంచి ఉత్తీర్ణులు అవ్వాలంటే, ఉద్ధరింపబడాలంటే సాక్షి గణపతి దర్శనం చెయ్యవలసిందే, అప్పుడు శ్రీశైలానికి వెళ్ళాలి. అందుకని ఈయన సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి నేను అగస్త్యుణ్ణి అని తన పేరు చెప్పుకున్నాడు తన భార్యతో పాటు. ఇక లోపలికి వెళ్ళాడు, శిఖర దర్శనం చేశాడు. శిఖర దర్శనము 2 కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఈ కథ అంతా వింటే కానీ కాశీ మహిమ మనకు తెలియదు. శ్రీశైల శిఖరం అంటే ముందుగా ఈ పాలధార పంచదారకు వెళ్ళే చోట కొండ ఉంటుంది, ఆ కొండ దగ్గర కుమారస్వామి కొలువై ఉంటాడు, ఆ కుమారస్వామికి పైన ఎత్తు భాగంలో ఒక నందీశ్వరుడు ఉన్నాడు, ఆ నంది కొమ్ముల్లోంచి శ్రీశైల శిఖరం మీద ఉన్న కలశములను చూడాలి. ఆ కలశాలను చూడగలిగితే అది శ్రీశైల శిఖరమును చూచుట. 2వది ఏమిటి, అందరూ ఎంతసేపు కొండ మీద నుంచి చూస్తున్నారు, కేవలం కొండ మీద నుంచి కాదు చూడడం, ఆలయంలోకి వెళ్ళండి. ఆలయంలో దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చే స్థలంలో చిన్న నీటి కొలను ఉంటుంది, ఆ కొలనులో నీటిలో కనపడుతుంది శిఖరం ప్రతిబింబంగా. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మీకు అక్కడ వృద్ధమల్లికార్జునలింగం ఉన్నది. వృద్ధమల్లికార్జునలింగానికి వీరభద్రుడికి మధ్యలో చిన్న చెరువు ఉంటుంది, బుల్లి చెరువు. ఆ చెరువులో నిండా నీళ్లుంటాయి. ఆ నీళ్లలో పైన ఉన్నటువంటి ఆలయం పైన ఉన్న శిఖరం కలశం కనబడుతుంది. ఆ కలశమును నీటిలో చూడటం అసలు కలశ దర్శనం అంటే, శ్రీశైల శిఖరం చూడటం అంటే. అందుకే అగస్త్యుడు ముందు కలశంలో చూశాడు, తర్వాత కొండెక్కి చూశాడు. ఆ కలశంలో చూసే చూడగానే ఏమన్నాడో తెలుసా, నీళ్లలో శిఖర దర్శనం చేసుకోగానే, శిఖరం అంటే ఏమిటి అర్థం, గుడి పైన ఉన్న బంగారపు కలశం కనపడుట, ఆ కలశమునే శిఖరం అంటాం. ఆ శిఖరం నీటిలో చూచాడు. చూచి భార్యకేసి తిరిగి, ఆహా లోపాముద్ర, నా జన్మధన్యమైపోయింది, నువ్వు కూడా కలశాన్ని చూడు అంటే చూసింది ఆవిడ. అది శ్రీశైల శిఖరం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నాడు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అన్నాడు ఆయన. అనగానే ఆవిడ, అలాగా అండి అని దండం పెట్టాలిగా, పెట్టి వెంటనే ఏం చేసింది అని నవ్వు నవ్వింది. భార్యామణి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అనగానే నవ్వగానే ఆయనకు అనుమానం వచ్చింది. ఆ నవ్వు కొంచెం వేళాకోళం నవ్వు అనమాట. అందుకని వెంటనే ఏమన్నాడు, లోపాముద్ర నువ్వు నవ్విన నవ్వు వెటకారపు నవ్వు కింద అనిపిస్తుంది ఏమిటి నాకు, శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అన్నాను, ఎందుకు అలా నవ్వామనగానే, ఏం చెప్పమంటారులేండి అంది ఆవిడ. ఉన్నదే చెప్పన్నాడు ఆయన. అయితే ఉన్నది ఉన్నట్టుగా కుండ బొద్దలు కొట్టినట్టుగా చెబుతాను. పూర్వం ఏం చేసేవారంటే కుండ ఇలా టక్కర పగల కొట్టేవారు, కుండ ముక్కలు ముక్కలు అయిపోతుందిగా, ఇదిగో కుండ పగిలిపోయింది కదా, అలాగే ఉన్నది ఉన్నట్టు చెబుతానండి వారంట. ఇప్పుడు మీరు కుండ పట్టుకొచ్చి పగల కొట్టి చెప్పకండి, కుండ బొద్దలు కొట్టినట్టు చెప్పమంటే. ఆ రోజులు అలా చెప్పేవారట, నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. మీరు కాశీ నుంచి వచ్చేటప్పుడు ఒకటే ఏడ్చారు, కాశీ విడిచిపెడుతున్నాను, నాకు మోక్షం లేదు బాబోయ్, కాశీలో ఉండాలని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు, శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదన్నారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ఇదమేవహి సత్యం చేతు కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉండదు అంటే అర్థం ఏంటి, మోక్షమే కదా. శ్రీశైల శిఖరమును చూస్తేనే మోక్షం వచ్చేటట్టయితే ఇంకెందుకు కాశీకి వెళ్ళడం అంది ఆవిడ. కిమర్థం, ఎందుకు కాశీ, కాశీకి ఇష్యతే వెళ్ళడం, కాశీకి ఎందుకండి ఇంక వెళ్ళడం అంది. ఇక్కడ శిఖరం చూస్తే జన్మ ఉండదు, అక్కడ కాశీలో అలా కాదే, మరణిస్తే కానీ మోక్షం రాదు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటున్నారు మీరు, కాశీలో మరణిస్తే మోక్షం అంటారు, ఇక్కడేమో శిఖరం చూస్తే ముక్తి అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల వెంకటాచలానికి వెడితే కూడా పునర్జన్మ ఉండదు అంటున్నారు, కొందరు అహోబలానికి వెడితే పునర్జన్మ ఉండదు అనుకుంటున్నారు, కొందరు కుంభకోణానికి వెడితే పునర్జన్మ ఉండదు అంటున్నారు, కొందరు సప్త మోక్షపురాలు ఉన్నాయి, ఈ మోక్షపురాలలో ఎక్కడికి వెళ్ళినా మోక్షం వస్తుంది అంటున్నారు. ఇవన్నీ మోక్షాలు ఇచ్చేటట్టయితే ఇంకెందుకండి కాశీ వెళ్ళడం, కాశీలో చస్తే కానీ ముక్తి రాదు కదా, అంతకంటే ఇది తేలిక కదా అనగానే బ్రహ్మాండమైన ప్రశ్న వేశావు. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా విను లోపాముద్ర, నీ వంకతో ప్రజలకు చెబుతున్నాను విను. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అంటే మోక్షం వస్తుందని కాదు. ఈ జన్మలో మనకి శిఖర దర్శనమైతే వచ్చే జన్మలో కానీ ఆ పై జన్మలో కానీ కాశీలో మరణించే యోగం వస్తుంది అని అర్థం. వెంకటాచలం, సోనాచలం, అహోబలము, కుంభకోణం వంటి దివ్యక్షేత్రములను చూస్తే, మోక్షపురాలకి వెడితే ఈ పుణ్యం వల్ల రాబోయే జన్మలలో కాశీలో మరణించే యోగం కలుగుతుంది. కాశీలో మరణిస్తే అప్పుడు ముక్తి కలుగుతుంది అంతే తప్ప డైరెక్ట్ ముక్తిని ఇవ్వవు ఇవి. ఇవన్నీ ఈ క్షేత్రములన్నీ చూడగా, ఈ పురాణములన్నీ వినగా, శివుణ్ణి నిరంతరం అభిషేకాలు చేసి పూజించగా అప్పుడు ఆయన సంతోషించి ఏదో ఒక జన్మలో మనకి కాశీలో మరణించే యోగం ఇస్తాడు, కాశీలో మరణించిన తక్షణం శాశ్వతంగా కైవల్యం ఇస్తాడు, కైలాసం ఇస్తాడు. వీటన్నిటి ఫలితం కాశీ మరణం. కాశీలో మరణించే యోగ్యత అంత తేలిగ్గా రాదు గనక శిఖర దర్శనం చేసుకోవాలి. శిఖర దర్శనం చేస్తే గ్యారంటీగా వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. అందుకని శిఖర దర్శనం చెయ్యాలి. కానీ కాశీ అలా కాదు, ఈ శిఖర దర్శనాలు అవి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉన్నంత మాత్రం చేస్తే ముక్తి ఇస్తుంది గనకే, అక్కడికి వెళ్ళి మరణిస్తే మోక్షం వస్తుంది గనక కాశీయో కాశీయో అని గెలగెలాడతాం. కాశీ ఈ జన్మలోనే ముక్తిస్తుంది, తక్కినవన్నీ కాశీలో మరణించే యోగం ఇస్తాయి. ఇప్పుడు అర్థమైందా నీకు కాశీ ఎంత గొప్పదో అనగానే, అబ్బా దీని వెనక ఎంత అంతరార్థం ఉందో, అందుకే కాశీకి దూరం అయ్యాను దూరం అయ్యానని ఏడుస్తున్నారు మీరు అన్నది. ఇక అక్కడి నుంచి చెప్పాడండి ఆయన, ఓ లోపాముద్ర నీ వంకతో భక్తులకు ఒక గొప్ప విషయం చెప్పాలి నేను. కాశీలో మరణిస్తే మోక్షమే, కానీ కాశీలో ఉండాలంటే ఎన్నో నియమములు పాటించాలి. నేను కాశీలో ఉండాలి ఉండాలని రూము కొనుక్కున్నా లేక ఆశ్రమాలు కట్టుకున్నా ఆ వ్యక్తి కాశీలో ఉండలేడు, మరణించలేడు, చివరిదాకా ఉన్న మరణ సమయంలో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. 30 ఏళ్ళు కాశీలో ఉండి మొన్న హైదరాబాద్ వచ్చి చచ్చిపోయింది తెలుసా మీకు ఒక ఆవిడ, ముముక్షు భవన్లో రూము కట్టుకుంది. మేము పురాణానికి వెళ్ళినప్పుడల్లా వచ్చి వినేది పాపం. 32 ఏళ్ళు ఉంది పాపం. చివరికి అదేం కర్మం, 32 ఏళ్ళు మరణం రాలేదు, తీరా ఎవరో హైదరాబాద్లో మనవరాలో మనవడో పిలిస్తే వచ్చింది, రాగానే చచ్చిపోయింది. ఇక్కడ కాశీలో కాదు మూసీలో ప్రాణం విడిచిపెట్టింది పాపం. ఇదే యోగం అంటే. కాబట్టి కాశీలో మరణం అంత తేలిక కాదు. కాశీలో మరణించాలంటే, శివుడి అనుగ్రహం పొందాలంటే, అసలు కాశీకి వెళ్ళాలంటే, కాశీ యొక్క కటాక్షం పొందాలంటే ఏం చెయ్యాలి? తీర్థములు ఆడాలి. తీర్థం అంటే ఏమిటి? తీర్థయాత్రలు చేయాలంటే అర్థం ఏమిటి? తీర్థంబు దానంబు తీర్థంబు తపమును తీర్థంబు ఇంద్రియ నిగ్రహంబు. ఇంద్రియాలను అదుపులో పెడితే, వ్యసనములను జయిస్తే అది తీర్థం. తీర్థం అంటే భక్తితో గురువు దగ్గర పొందిన మంత్రాన్ని జపం చెయ్యటం. తీర్థం అంటే కంటికి కనిపించే ప్రతి వస్తువు మీద కోరిక లేకుండా ఉండడం. తీర్థం అంటే దానము చెయ్యడం, అంటే దానము చేయుట, జపము చేయుట, భగవద్ దర్శనము చేసుకునుట, ఇంద్రియములను అదుపులో పెట్టుట, శుచిగా ఉండుట, ఇవన్నీ తీర్థములే. మనస్సును ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. గురుభక్తి కలిగి ఉండడం గొప్ప తీర్థం. గురువు శరీరంలో సమస్త తీర్థయాత్రలు ఉన్నాయి. ఇవి తీర్థయాత్రలంటే. మనిషి మనస్సులో అపవిత్రత ఉండి కాశీలో ఉన్నా ఉపయోగం లేదట. కాశీలో ఉన్నా వాడికి కాశీలో మరణించే యోగం ఎందుకు లేదంటే, వాడి మనస్సులో కుళ్ళు కుతంత్రాలు ఉంటే. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. సురా కుంభమివాపగయ సురా భాండం ఇవ ఆపగైహి అని. ఒక కళ్ళు సీసా పట్టుకొచ్చాం, ఓ బ్రాందీ సీసా పట్టుకురండి, ఆ సీసాను అక్కడ పెట్టండి, దాన్ని నమ్మక చమకాలు చదువుతూ ఓ దాన్ని అభిషేకం చేయండి. గంగాజలంతో యమునాజలంతో నర్మదాజలంతో పంచామృతాలతో అభిషేకం చేశారట. ఒక కొండ నిండా కళ్ళు ఉంది, కళ్ళు ఉన్నటువంటి కొండకి పైన ఒక మూత గట్టిగా పెట్టి గంగాజలంతో అభిషేకం చేయండి ఒకసారి. అభిషేకం చేస్తే ఈ కళ్ళు కొండ పవిత్రమవుతుందా? ఎందుకు అవడంలా? అందులో కళ్ళు ఉంది, ఫుల్గా కళ్ళు ఉంది. కాబట్టి బ్రాందీ సీసా అని మీరు ఎంత అభిషేకం చేసినా లోపల ఆ బ్రాందీ ఉన్నంత వరకు, ఆ కళ్ళు ఉన్నంత వరకు అది అపవిత్రమే. ఆ సీసా పవిత్రం అవ్వాలంటే ముందు అందులో ఉన్న ద్రవం పారబోయాలి, దాన్ని కడగాలి, అప్పుడు దాన్ని గంగాజలంతో కడిగితే అది పవిత్రమవుతుంది. మనలో అపవిత్ర లక్షణాలు, కుళ్ళు కుతంత్రాలు, పాపిష్టి లక్షణాలు, అసత్య దోషాలు ఇవన్నీ ఉంటే మనం ఎటువంటి వాళ్ళం? ఫుల్గా కళ్ళు ఉన్న కొండ లాంటి వాళ్ళంట. సంస్కృతంలో మన శరీరాన్ని కొండ అంటారు, ఘటము అంటారు. మీరు విన్నారు కదా, శరీరమును ఘటము అంటారు. అందుకే ఎవడన్నా చచ్చిపోతే ఆ ఘటం వెళ్ళిపోయిందండి అంటారు. ఎవడన్నా చెప్పిన మాట వినకపోతే మొండి ఘటం రా అంటారు. ఇంతకీ ఘటము అంటే నిజానికి కొండ, ఘటము అంటే శరీరం అని అర్థం. కళ్ళు ఉన్న కొండ ఎటువంటిదో, మనిషిలో మంచి లక్షణములు లేకపోతే, కుతంత్రములుంటే, కుళ్ళుంటే, అసత్యముంటే, వ్యసనములుంటే వాడి శరీరం పూర్తిగా కళ్ళు పోయబడిన కొండ వంటిది. నీలో ఈ లక్షణములు పోతే అప్పుడు నువ్వు కళ్ళు లేని కొండ వంటి వాడివి. కళ్ళు తీసేశాక ఆ కొండలో నీళ్లు పోసి కడిగితే ఆ కొండ పవిత్రం అవుతుంది, కానీ కళ్ళు ఉన్నంత వరకు ఆ కొండని ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని నదులతో కడిగినా అది పవిత్రం కాదుగా. అందుకని సురాభాండమివాపకాహ, సమస్త నదులు కలిసిన సురాభాండమును పవిత్రం చెయ్యలేనట్లుగా మనిషిలో పవిత్రత లేకపోతే, మనిషిలో భక్తి లేకపోతే వీడు ఎన్ని నదులలో మునిగినా వీడు పవిత్రుడు కాడు. కేవలం గంగలో మునిగితే వాడు గొప్పవాడు అయిపోయే పడం అయితే గంగలో ఎంతమంది మునగట్లేదండి. బెసరుఖ పత్రలోచన బెసరుఖ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసళ్ళులు మీలు కర్కటకముల్ కమఠంబులు. వాణి కబ్బునే అసదృశ్యమైన తీర్థ ఫలము అట్టి విధంబుసుమి తలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థములు. ఓ లోపాముద్ర, గంగాజలములో ములిగినంత మాత్రం చేతనే మోక్షం వస్తే గంగలో గుడుంగ్ గుడుంగని ములిగారు మన వాళ్ళు వెళ్ళి. ఓ చాలామంది మనలో కాశీ పెడుతున్నారు 9 రోజులు, 9 నెలల 9 రోజులు, 27 రోజులు, 40 రోజులు ఉన్న పెద్దలు ఎంతోమంది ఉన్నారు, కానీ గంగలో ములుగుతున్నారు. ములుగుతున్నంతసేపు నీ మొహం తగలే కాశీ ఇవ్వలేదేమే అంటాడు పెళ్ళాన్ని. అక్కడున్నంతసేపు ఫోన్లే, అక్కడున్నంతసేపు టిఫిన్ మీద దృష్టి, దర్శనానికి వెళ్ళేటప్పుడు పక్క వాడిని పడంగ్ పడంగా తోపుతో చేసి వీడు దూరిపోతాడు. అయ్యి ఇంతమంది భక్తులకి దర్శనం దూరం చేసి వీడు అందరినీ తన్ని లోపలికి వెళ్ళిపోతాడు. ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో గంగానదిలో స్నానం చేస్తే అంతమాత్రం చేత వీడు పవిత్రుడవుతాడా? నిజంగా గంగలో ములిగితేనే మోక్షం వచ్చే పడమైతే గంగలో ఎన్ని లేవు, మొసళ్ళులు, మొసళ్ళు లేవా? కానీ మొసళ్ళకు మోక్షం వస్తుందా? మీలు చేపలు లేవా? కర్కటకములు పీతలు ఎండ్రకాయలు లేవా? కమఠంబులు తాబేళ్లు లేవా? వాటికి గంగానదిలో నిరంతరం ఉన్నప్పటికీ గంగలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుందో? వస్తే అవన్నీ కైలాసానికి ఎప్పుడూ పోయేవి, కానీ వాటికి రావడంలా, ఎందుకు రావడం లేదు? వాటికి అది గంగా, గంగలో స్నానం చేస్తే మోక్షం వస్తుంది, ఇది పవిత్ర స్థలం అని తెలియదు. వాటి దృష్టిలో అది నివసించడానికి పనికొచ్చే స్థలం, అది వాటి రెసిడెన్స్ అంతే. మనం కూడా కేవలం ఇల్లు కింద భావించి అక్కడికి వెడితే ఉపయోగం లేదు. మానసముగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థములు అన్నాడు. బయట ఎన్ని తీర్థయాత్రలు చూసినా మనస్సు పవిత్రముగా లేకపోతే, మనస్సులో భక్తి లేకపోతే ఈ తీర్థములన్నీ దండగా. కాబట్టి అన్నిటికంటే కావాల్సింది ఏమిటనమాట? మనశ్శుద్ధి, అంతఃశుద్ధి. అంతఃశుద్ధి లేకపోతే భాండశుద్ధి వల్ల ఉపయోగం లేదు. అనగానే అప్పుడు ఆవిడకి విషయం అర్థమయ్యింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీర్థయాత్రకు వెళ్ళాలి. అనగానే తీర్థయాత్రలో ఏమేం చెయ్యాలండి అంది. గుళ్ళోకి వచ్చాం, గుళ్ళో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, తీర్థయాత్రకు వెళ్ళాం అప్పుడు ఏం చెయ్యాలి? శ్రీశైలంలో చెప్పాడు అగస్త్యుడు లోపాముద్ర వంకతో మనందరికీ అన్నమాట. ఎప్పుడైనా గుడిలోకి వెడితే గుడిలో ఉన్నంతసేపు వ్యక్తిగత విషయంలో ఇంకెప్పుడు మాట్లాడకూడదట. ఈ గుళ్ళో ఉన్నంతసేపు మీరు ఇక వ్యక్తిగత విషయాలు వద్దు. గుళ్ళో దేవుడికి ఏం చెయ్యాలి, టెంట్ ఎలా వేయాలి, మైక్ ఎలా పెట్టాలి, ఇవి మాట్లాడాలి తప్ప, ఏమండి ఇల్లు కొన్నారట, వాయిదా పద్ధతి మీద ఎంత కొన్నారండి, ఇవన్నీ నీకెందుకు? నీకు ప్రమోషన్ వచ్చిందో లేదో, కానీ ఆ ప్రమోషన్ గురించి ఇక్కడ అడిగితే రేపు నీకు మోషనే మిగిలి, ఇంకేం ఉండదు. ఇక్కడ ఉన్నంతసేపు మన సొంత పెత్తనాలు మాట్లాడుకోకూడదు. ఇక్కడ ఏమైనా మీరు మాట్లాడాలనుకోండి, వ్యాపారం గురించో, లేకపోతే ప్రమోషన్ గురించో, ఉద్యోగం గురించో, సద్యోగం గురించో, పెళ్లి గురించో మాట్లాడుకోదలిస్తే కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళి మాట్లాడుకుని అప్పుడు లోపలికి రావాలి. ఆలయమునందున్నంతసేపు వైయక్తిక విషయములు మాట్లాడరాదు. ఆలయములో ఉన్నంతసేపు ఉమ్మకూడదు, చీమిడి చీది అక్కడ వెయ్యకూడదు. అరటిపండు ప్రసాదం ఇస్తే తొక్క కింద పారేయకూడదు, పండు తిని ఆ తొక్క అక్కడ పారేయకూడదు. ఈ తొక్క జాగ్రత్తగా బయట పెట్టాలి. ఆలయాన్ని ఎంత తుడిస్తే అంత మంచిదట. గుడిని శుభ్రం చేసిన వాడు వచ్చే జన్మలో మహారాజే పుడతాడు. పూరీ జగన్నాథంలో మహారాజులు ఎప్పటికూడా అందుకే గుడి తుడుస్తారు తెలుసా మీకు? మీరు చూడండి, చీపు రుచుకుని శుభ్రంగా తుడవండి, అక్కడ ఎంత కూడా చెత్త లేకుండా చేయండి. అందరూ చీపులు రుచుకుంటే కష్టం, రోజుకు ఒకడు పెట్టుకోండి. తుడవమన్నారు కదా అని ఐశ్వర్య మధ్య 100 మంది, ఈవిడ ఇటు తుడిస్తే ఆవిడ ఇటు తుడిస్తే, ఈ రెండు మళ్ళీ ఒకటి మీద ఒకటి తుడవకూడదు. ఒక వంతు వేసుకుని గుడిని తుడవండి, గుడిని శుభ్రంగా ఉంచాలి. గుడిలో ఉన్నంతసేపు పురాణం వింటున్నంతసేపు అత్యంత భక్తితో నిశ్శబ్దంగా ఉండాలి. అలా పిల్లలు మాట్లాడుతుంటే డెప్ మీద ఒట్టించి దూరంగా తీసుకెళ్ళాలి, లేకపోతే ఆ తల్లిదండ్రులకు కూడా మహాపాపం వస్తుంది, తక్షణం నరకానికి పోతారట. పిల్లలు అలరి చేసినా పిల్లలు తప్పు కాదు, వాళ్ళు అదుపులో పెట్టండి తల్లిదండ్రులది. కాబట్టి ఇవన్నీ మౌనంగా ఉండాలి. మౌన సమ్మతి లక్ష్యం ఎప్పుడూ కూడా ఆలయాల్లో అంత నిశ్శబ్దంగా పురాణం వినాలట. పురాణ కథకి మధ్యలో భగ్నం కలగజేస్తే ఎంత ప్రమాదమో తెలుసా మీకు? నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమస్మృతం. ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళని లేపకూడదు, అలిసి నిద్రపోతున్న వాళ్ళని లేపితే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందిట. అందుకని ఎప్పుడు నిద్రపోతున్న వాళ్ళు లేపకండి. అంటే ఇక్కడ ఉపన్యాసంలో నిద్రపోతున్న వాళ్ళని పురాణం అయిపోయాక లేపడం పర్వాలేదు, లేకపోతే రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళడం కష్టం. ఇంటి దగ్గర గాఢంగా రాత్రిపూట మంచం మీద పడుకుని నిద్రపోతున్న వాళ్ళని లేపితే అది మహాపాపం, అనవసరంగా లేపకూడదు. మళ్ళీ ఇది విని ఒక ఆయన ఏం చేశాడు, పాప ఒక ఆయన ఇంట్లో పడుకుని నిద్రపోతున్నట్ట, ఇంటికి నిప్పు అంటుకుందిట. పద్మాకర్ గారు పురాణంలో నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్య అన్నారు అని వాడిని లేపలేదు, వాడు చచ్చిపోయాడు. అప్పుడు లేపాలి, కొంచెం బుర్ర ఉపయోగించాలి మనం. అనవసరముగా లేపరాదు, అవసరం అయితే లేపాలి. అలాగే కథాచ్ఛేద, పురాణం జరుగుతుంటే పొరపాటును కూడా మాట్లాడుకోకూడదు అనమాట, అనవసర ప్రసంగం చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, మాట్లాడితే మా మూడు చెదిరి అటు పక్కకి తిరుగుతాం, దాంతో కథని పాడు చేస్తారు. కథాచ్ఛేద అంటే పురాణ కథని భంగం కలగజేసిన కారణం చేత బ్రహ్మహత్యా పాపం వచ్చి నరకానికి పోతారు. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు కలిసి ఉంటే వాళ్ళని ఎప్పుడూ కూడా కలపాలట. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెంచాలి తప్ప విడదీయకూడదు. పెళ్ళాన్ దగ్గరికి వెళ్ళి, మీ ఆయన ఈ మధ్యన పెట్రోల్ పెడుతున్నప్పుడు ఎవరి మీదో చెయ్యేసి పెడుతున్నాడు అని ఆవిడికి చెబితే, కాబట్టి చూడండి రావడంతో వీడి మీద పెట్రోల్ వేసి తగలబెడుతుంది, పెట్రోల్ వాడు దేవుడు ఎరుగు. అలాగే ఈయన దగ్గరికి వచ్చి, నువ్వు అలా బయటికి వెళ్ళగానే మీ ఆవిడ ఎవరితోటో ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు పెడుతుందో అని చెబితే ఈ దిక్కుమాలడికి అవిశ్వాసం పట్టుకుంటుంది, దాంతో చంపుతాడు. ఎప్పుడు భార్యాభర్తలకి తగాదా పెట్టకూడదు, కలపాలన్నమాట, ఇంకా బాగా కలపాలన్నమాట. మీ ఆవిడ అనసూయ కంటే సీత కంటే పతివ్రత అనాలి. ఇంకా భర్త గురించి భార్యతో చెప్తే, మీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా పెద్దగా ఎవరికేసి చూడడం అనాలి. ఓహో మా ఆయన పెద్దగా చూడలేదు అనమాట అనుకుంటే ఆవిడ పాపం భర్త గారిని గౌరవిస్తుంది. ఇలా ఎప్పుడు కూడా వీలున్నంత వరకు దంపతుల్ని కలపాలి తప్ప విడదీయకూడదు, మహాపాపం అది. అలా దంపతుల్ని విడదీయడం కూడా బ్రహ్మహత్యా పాపంతో సమానం. శిశు మాతృ విభేదశ్చ, పిల్లల్ని ఎత్తుపోయి అమ్మేవాళ్ళు తయారయ్యారు కదా ఆసుపత్రుల్లో, శిశువుల్ని అపహరించి అమ్ముతున్నారట, మహాపాపం అది. తల్లిని బిడ్డని వేరు చేస్తే బ్రహ్మహత్యా పాపం తొట్టుకుంటుంది, అన్యాయంగా అలా ఎత్తుకుపోకూడదు. ఇవన్నీ మహాపాపాలు. అందుకని ఆలయాల్లో ఉన్నంతసేపు ఎక్కడ ఇలాంటి పురాణ గాథలకి ఇబ్బంది లేకుండా చూడాలి. ఇవన్నీ గుళ్ళో నియమాలు. గుళ్ళో దర్శనం చేసుకున్నంతసేపు శివాలయంలో శివశివ, నారాయణాలయంలో నారాయణ అనాలి తప్ప ఆ దర్శనానికి పెడుతూనే ఉంటాడు. నేను ఇప్పుడు గుళ్ళో ఉన్నానండి, తర్వాత ఆడతానండి అంటాడు. ఈ లోపు వీడిని మెడబట్టి గెండేస్తారు, ఇంక వీడికి దర్శనం ఏంటి వీడు మొహం. గుడిలో ఉన్నప్పుడు కాసేపు అయినా అక్కడ మన దృష్టి పరమాత్మ మీద ఉంచవద్దా. ఇవన్నీ చెయ్యకూడనివి ఆలయంలో. ఇంకా క్షేత్రములలో ఏం చెయ్యాలి, తీర్థయాత్రా స్థలాలలో నదులుంటే నదీ స్నానం ఎక్కువ చెయ్యాలి బాత్రూమ్ స్నానం కంటే. ఆరోగ్యం బాగా లేనివాడికి మాత్రం వేడినీళ్ళు చేసే అవకాశం ఇచ్చారు, కానీ తక్కిన వాళ్ళు చన్నీళ్ళే చేయమన్నారు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాన్ని చ శిరోగతాన్ని పాపాన్ని యాంతి ముండనతో యత. అగస్త్యుడు స్వయంగా చెప్పిన మాట, కాశీఖండంలోని గొప్ప శ్లోకం ఇది. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. కానీ ఉపవాసం ఉండమంటే మనవాళ్ళు పొద్దున్న 5 కాఫీ, చెంబుడు కాఫీ, 7 14 ఇడ్లీ, పెసరట్టు ఉప్మా. పెసరు కూడా పక్కవాడికి పెట్టాడు, పెసరట్టు పక్కకు పెట్టుకుంటే పెసరట్టు ఉప్మా వీడే తింటాడు. ఆ తర్వాత మళ్ళీ 12 భోజనం, మళ్ళీ 1 టీ, 3 మళ్ళీ బ్రేక్ఫాస్ట్, దానికి ఏదో అంటారు ఈ మధ్యకాలం అనమాట, స్నాక్స్. దిక్కుమాలు అవి స్నాక్స్ కాదు, నూడిల్స్ తింటూ ఉంటే స్నాక్స్లే కనపడుతున్నాయి వానపవంలాగా. ఈ దరిద్రం, మళ్ళీ సాయంత్రం టీ, మళ్ళీ రాత్రి పలహారమో భోజనమో. ఇన్ని తింటే అది ఉపవాసం ఏంటి, అధికాయాసం. అవి పనికిరావు, కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. శరీరం సహకరించకపోతే అల్పాహారం స్వీకరించాలి. కర్తవ్య అంటే కంపల్సరీ చేసి తీరాలంటున్నాడు. తీర్థోపవాస కర్తవ్య, నీ కర్తవ్యం అది. శిరసో ముండనానిచ అప్పుడప్పుడు గుండు చేయించాలి. తిరుపతో కాశీయో వెళ్ళినప్పుడు ఒకసారన్నా నొన్నగా గుండు కొట్టించాలి. మళ్ళీ ఒక ఆయనకు అనుమానం ఉన్నా, నెత్తి మీద వెంట్రుకలు లేవండి, ఏం గుండు కొట్టిస్తానండి గురువుగారు, నేనేం చేయనండి, ఆడవడం మొదలెట్టాడు. నీకు దేవుడే కొట్టాడు గుండు, ఇంకెందుకు, శుభ్రంగా పండులో ఉంటుంది, నొన్నగా మామిడి పండులో గుండు ఉంటే ఇంక గొడవలేదు. కాబట్టి బట్ట తలవాడు చాలా అదృష్టవంతుడు వాడు, దాని గురించి ఆలోచించొద్దు. రామరామ ఎన్ని రకాల అనుమానాలు ఈ ప్రజలకి, ధర్మ సందేహాలు అడిగాడు అనమాట. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుండు చేయించమన్నారు, గుండు చేయిద్దామంటే నా నెత్తి మీద ఏమున్నాయనండి, ఇప్పుడు నేను ఏమైపోతానండి అన్నాడు ఆయన. ఏమీ అవ్వవు, భగవంతుడే స్వయముగా గుండు చేయించిన కారణము చేత హాయిగా నువ్వు ఆ శివుడికి దండం పెట్టానమాట. అదృష్టవంతులు కదా, అసలు క్షవరం ఖర్చే లేదాయే, స్నానం చేయడం తేలికాయి, నూనె రాయవలసిన అవసరము లేదాయి, రాత్రి పడుకునేటప్పుడు కూడా ఎన్నో సుఖాలయ్యి, ఎటొచ్చెటు పోయి తలకి ఏదన్నా బెడ్డ తగిలితే మాత్రం అదొక్కటి గండమాయి, అది దానివల్ల తప్పకి ఏ బాధ లేదనమాట. కాబట్టి అది తీసేసి మొత్తం మీద జుట్టున్నవాడికి మాత్రమే నేను చెప్పాను గుండు చేయించుకున్నాడు. శిరసో ముండనానిచ. ఎందుకు గుండు చేయించాలి యాత్రలో, మన పాపాలన్నీ ఈ జుట్టును పట్టుకుంటాయట. శిరోగతాని పాపాని, శిరస్సును ఆశ్రయించి ఉంటాయి పాపాలన్నీ, శిరస్సు మీద ఉన్న జుట్టుని ఆశ్రయిస్తాయి. ముండనత గుండు గీయించటం వల్ల యాంతి నశించిపోతాయి మహాపాపాలన్నీ. గుండు గీయించగానే టప్ టప్ అక్కడే పోతాయట. అందుకని శుభ్రంగా గుండు గీయించేసామా, ఆ క్షణం వరకు చేసిన పాపాలు పోతాయి. ఉదాహరణకి మీరు రేపు ఎప్పుడో కాశీ వెళ్ళారు, సోమవారం కాశీ వెళ్ళి సోమవారం గుండు గీస్తే ఆ సోమవారం వరకు మీరు చేసిన పాపాలన్నీ పోతాయి, కొత్త పాపాలు మళ్ళీ వచ్చేసి చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ఏడాది కొత్త పాపాలన్నీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి నున్నగా గుండు గీకితే ఈ పాపాలన్నీ పోతాయి, మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు. ఈ విధంగా పాపములు తొలగుతాయి. ఇవన్నీ నియమాలట. యాత్రల్లో ఉన్నంతకాలం ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవాలి. కాశీలో ఉన్నంతసేపు శివశివ శివశివ అనుకోవాలి, అదే ద్వారకు వెడితే కృష్ణ కృష్ణ అనుకోవాలి. ఏదన్నా వడ్డన చేయమన్నారు అనుకోండి, రెండు ఇడ్లీ అనకూడదట, రెండు శివ శివ. అక్కడ ఇడ్లీలు కనబడతాయిగా, రెండు శివ అంటే రెండు శివుళ్ళు వేస్తారు. అవతల వాడికి అర్థమైతేను లేదా అదో గొడవ అనుకోండి, వాడికి చెప్పండి ఎవరైనా అనుకోవడంత వరకు ఇడ్లీ వేయమంటే ఇడ్లీ చేసినప్పుడు శివ అంటాను, పెసరట్టు ఉప్మా శివ అంటాను, చట్నీని శివ అంటాను. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇడ్లీ శివ అంటాను, గొడవ లేదు. అందువల్ల నేను ఇలా పలుకుతాను అర్థం చేసుకుని వెయ్యిన ఆయన అనాలి. ఎంతసేపు అక్కడ ఉన్నసేపు భార్య భర్తని హరహర, భర్త భార్యని హరహర, అంతేగాని ఏమేవ్ ఒరేవ్ అనుకోకూడదు. ఎంత ప్రేమ ఉన్నా సరే హరహర హరహర అనుకుంటే శరీరం విడిచిపెట్టాక హరుడిలో కలిసిపోతాం. నడుస్తున్నా తిరుగుతున్నా శివనామస్మరణ చెయ్యాలి. వీలుంటే నేల మీద పడుకోవాలి, నిగ్రహంతో బ్రతకాలి. యాత్రకి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలో ఉన్నంతకాలం ఇలా నియమములు పాటిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఏ నియమములు లేని వాడికి శుభం లేదు. నశ్రేయో నియమం వినా, నియమము లేకపోతే శ్రేయస్సు ఉండదు అని చెప్పి అక్కడ మల్లికార్జునలింగ దర్శనం చేసుకుని అమ్మవారితో కలిసి వృద్ధ మల్లికార్జునుణ్ణి అమ్మవారిని భ్రమరాంబాదేవిని భక్తితో దర్శనం చేసుకున్నాడు ఆయన. ఇక్కడ నుంచి ఒక 10-15 రోజుల పాటు అక్కడే మకాం పెట్టాను. ఇప్పటికి మళ్ళీ కాదు కదా, వాహనాలు కావు కదా, ఖాళీ నడకను కదా, కొంతకాలం అక్కడ ఉండేవారు. అప్పుడు ఆవిడ ఏమండి, కాశీ 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 అంటున్నారు మీరు, శ్రీశైల శిఖరం చూడటం వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుందంటున్నారు, కాశీలో మరణించే యోగం రావాలంటే ఏం చెయ్యాలి, కాశీకి ఎందుకు అంత గొప్పతనం వచ్చింది, కాశీ మహిమేమిటి, మీకు తోచినంత నాకు చెప్పండి అనగా, నీకు గొప్ప కథ చెబుతున్నాను, ఈ కథ శ్రద్ధగా వింటే నీకే తెలిసిపోతుంది కాశీ మహిమ అని శ్రీశైలంలో కాశీ మహిమ చెప్పాడు ఆయన. అంటే శివాలయంలో శివుడి కథ చెప్పాలని శాస్త్రం. కాశీ మహిమ ఎప్పుడూ కూడా కాశీ విశ్వేశ్వరుడి యొక్క అక్కడ కాశీలోనే చెప్పక్కర్లా, ఎక్కడ శివాలయం ఉంటే అక్కడ కాశీ మహిమ చెబితే ఈశ్వరుడు అక్కడ ఉన్నటువంటి శివుడు కొంతకాలం పాటు విశ్వేశ్వరుడిగా ఉంటాడు. ఉదాహరణకి ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇదవనా, ఈ ఏడాది శ్రావణ మాసంలో నేను మీకు కాశీ మహిమని ఇక్కడ చెబుతున్నాను, మళ్ళీ సంవత్సరం శివరాత్రి వరకు లోపల విశ్వేశ్వరుడి యొక్క శక్తి ఆ లింగంలో ఉంటుందిట, ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే విశ్వేశ్వరుడిని చూసినట్టే, ఇంకా కాశీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా అంత శక్తి ఉంటుందిట. అందుకే పూర్వం ఆలయాలలో ఈ పురాణాలు చెప్పించేవారు, కారణం ఏదన్నమాట. అందుకని శ్రీశైలంలో చెప్పాడు ఆయన. పూర్వం మధురా పట్టణంలో శివశర్మ అనే ఒక గొప్ప పండితుడు, వేద పండితుడు ఉండేవాడు. ఈ మధుర అంటే బృందావనం దగ్గర ఉన్న మధుర కాదు, తమిళనాడులో ఒక మధుర ఉంది, మధుర మీనాక్షి. ఆ మీనాక్షి సుందరేశ్వరులు ఉన్నటువంటి దాన్ని కూడా మధురనే అంటారు. తమిళంలోకి వెళ్ళేసరికి ఇది మధుర కాస్త మధురై అయిపోయింది, అది ద్రావిడ భాష, అసలు పేరు మధురే. ఆ మధురా నగరంలో ఉన్న శివశర్మ పరమ పండితుడు, వేదాలు కాదు వేదాలు అర్థం చదువుకున్నాడండి ఆయన. సాధారణంగా వేదం చదువుతారు కానీ దానికి అర్థం చెప్పలేరు చాలామంది. సంస్కృత భాష అందులో వేద సంస్కృతం రాకపోతే అర్థం చెప్పడం కష్టం అన్నమాట. కానీ ఆయన వేదము వేద అర్థము తెలుసుకున్నాడు, సాంగోపాంగంగా నేర్చుకున్నాడు. వేదమునకు 6 అంగములు ఉంటాయి, ఆ అంగములను సాంగములు లేక వేదాంగములు అంటారు. ఏమిటా వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఈ 6 వేద అంగములు అంటారు. వేదాంగములు వేదములో ఉన్న భాగములు. అందుకే ఇప్పుడు మేము పద్యాలు చెబుతున్నాం కదా, ఉత్పలమాల, శారదోలం, ఈ ఛందస్సులన్నీ, ఈ గాయత్రి ఛందస్సు, త్రిపద, ఈ ఛందస్సులన్నీ కూడా వేదంలో ఒక భాగం. అంటే అవధానం చేస్తున్నామంటే మీకు వేదం చెబుతున్నాం అని అర్థం. ఎంతో అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఉంటే కానీ ఈ వేదాంగాల్లో ఛందస్సు మీద పట్టురాదు. వ్యాకరణం నేర్చుకోవాలి. అందుకే వ్యాకరణం కూడా వేదంలో ఒక భాగం, జ్యోతిశాస్త్రం వేదంలో ఒక భాగం, శిక్ష వ్యాకరణంలో ఒక భాగం, నిరుక్తం. యాస్కుడు అని ఒకడు ఉన్నాడు సంస్కృతంలో పండితుడు, ఆయన నిరుక్తం అనే గ్రంథం ఆయనే బాగా రాసినవాడు, అది కూడా వేదంలో ఒక భాగం, కల్పం ఒక భాగం. ఇవన్నీ నేర్చుకునేవారు పూర్వం, అప్పుడు అంత కష్టపడి నేర్చుకునేవారు. ఇప్పుడు ఒక్క ముక్క నేర్చుకోవడానికి తల ప్రాణం తక్కువస్తుంది, ఓపిక లేదు, శ్రద్ధ పోయింది. కానీ ఆ రోజుల్లో ఆరు నేర్చుకున్నాడు ఆయన. మళ్ళీ వాటికి అంగాలుంటే ఉపాంగాలు అంటారన్నమాట, వేదాంగానికి మళ్ళీ ఉపాంగాలు నేర్చుకున్నాడు. సమస్త సూక్తులు, శ్రీ సూక్తం నేర్చుకున్నాడు, పురుష సూక్తం నేర్చుకున్నాడు, దుర్గా సూక్తం, మంజు సూక్తం, పావమాన్య సూక్తం, అగ్ని సూక్తం అన్నీ నేర్చుకున్నాడు ఆయన. 68 ఏళ్ళు వచ్చేదాకా ఈ విద్యలను ఉపయోగించి తెగ సంపాదించాడు. ఆయన పాఠాలు చదువుకున్న విద్యలన్నింటినీ ఒక గురుకులం పెట్టి ఆ గురుకులంలో పిల్లలకి నేర్పేవాడు. డబ్బులు గుచ్చుకుంటే కానీ పాఠం చెప్పేవాడు కాదు, తెగ సంపాదించాడు. మామూలు సంపాదన కాదు. కొంతమంది చదువుతారు, ఆ చదువుని ఇతరులకు ఉచితముగా ఇవ్వరు. డబ్బు ఇస్తేనే స్కూల్లో సీటు, డబ్బు ఇస్తేనే పాఠం చెబుతారు. ఓవర్గా డొనేషన్ పుచ్చుకున్నటువంటి వాళ్ళకి మహాపాపం వస్తుందట. అది తెలిసిండు కూడా ఆయన తెగ సంపాదించాడు, బాగా సంపాదించాడు, అడ్డంగా సంపాదించాడు. సంపాదించింది మేడలు కట్టాడు, మిద్దలు కట్టాడు, పిల్లలకి ఇచ్చాడు, మనవలకి ఇచ్చాడు. అన్నీ అయ్యాక దాదాపు 70వ సంవత్సరంలోకి వస్తూ ఉండగా ఒకరోజు నేను కాశీఖండం చదివాడు. ఆయనకి భయం కలిగింది, అయ్యయ్యో నా జీవితం అంతా కష్టపడి చదువుకున్న విద్యలన్నీ డబ్బు సంపాదనకి వినియోగించాను, కానీ ఒక్కనాడు కూడా తీర్థయాత్రలు చేయలేదు. కొలువంగలేనైతి గోపాల కృష్ణుని దర్శింపలేనైతి దత్తమూర్తి అర్చింపలేనైతి హస్తిముఖాంభోజు వెడలంగలేనైతి వీధి తిరిగి. నా జీవితం ఎంత అపవిత్రంగా గడిచింది. చదువుకున్నా, పాఠాలు చెప్తాను, కానీ ఒక్కనాడు గోపాలకృష్ణుణ్ణి పూజించానా, కృష్ణుణ్ణి పూజించానా, డుంటి విఘ్నేశ్వరుణ్ణి గణపతిని పూజించానా, శివలింగం మీద నీళ్లు పోసి అభిషేకించానా, భక్తితో వీధి వీధి తిరిగి పల్లకీలో భగవంతుణ్ణి పెట్టినప్పుడు ఆ పల్లకీ మోసానా. అప్పుడప్పుడు పల్లకీలో ఉత్సవమూర్తులు పెట్టి తిప్పుతారు కదా, ఆ ఉత్సవమూర్తులు పల్లకీలో పెట్టినప్పుడు పల్లకీ మోస్తే ఎంతో పుణ్యం అండి. పల్లకీని మోసేవాడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా, ఏది పల్లకీ భుజం మీద ఉన్నప్పుడు ఒక్క అడుగు వేస్తే అడుగడుక్కి ఒక అశ్వమేధ యాగం చేసిన మహాఫలితం వస్తుందిట. పదే పదే అశ్వమేధ ఫలం లభే. ఒకవేళ మనం మొయ్యి లేకపోతే కాగడా పుచ్చుకుని కానీ, లేక ముందు కానీ వెనక కానీ ఆ పల్లకీతో నడిస్తే చాలట, శివశివ అంటే చాలట. అలా పల్లకీతో తిరిగితే చాలు, ఆ తిరిగినంతసేపు మనం వేసిన అడుగులన్నీ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఈ గుడి ఉంది, ఈ గుడి చుట్టూత తిరగాలంటే కనీసం 100 అడుగులు వేయాలి. 3 సార్లు తిరిగితే 300 అడుగులు. పల్లకీ పుచ్చుకుని 300 అడుగులు మీరు అలా తిరిగితే 300 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుంది. అందుకే పల్లకీని ఎత్తాలి, మొయ్యాలి, తిరగాలనేవారు. దేవుణ్ణి వీధుల్లో ఊరేగిస్తూ ఉంటే దేవుడితో పాటు వెళ్ళాలి మనం. అలా వెళ్ళలేదు నేను, ఎవరికి ఇంత అన్నం పెట్టలేదు. అన్నిటికంటే గొప్ప విషయం చెప్పారు అండి, మహాత్ములకి శయ్యాదానం చేస్తే వాడు నరకానికి పోట. శయ్యాదానం అంటే చక్కని మంచం, గట్టి మంచం, తలగడ పరుపు దుప్పటితో కలిపి దానం చేసేవారు. దీనికి శయ్యాదానం అని పేరు. మీకు వీలుంటే పద్మపురాణం చూడండి. పద్మపురాణంలో అశూన్య శయ్యన వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతంలో వీలున్నప్పుడు బుధవారం కానీ విధియనాడు కానీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారి ఒక మంచాన్ని దానం చేస్తే వాళ్ళు ఎప్పుడూ భూలోకంలో అకాల మరణం పొందరు. భార్యాభర్తలకి మధ్యలో వియోగం ఉండదు. దంపతులు విధవ లేక విధురత్వం పొందరట. మా ఆయనతో కలిసి నేను చచ్చిపోవాలనుకుంటాను, ఆయన లేకపోతే నేను బతకలేను, వైధవ్యం నేను భరించలేను అని స్త్రీ అనుకున్నప్పుడు, మా ఆవిడ లేకపోతే నేను ఉండలేను, భార్య లేని భర్తని విధురుడు అంటారు, ఆ విధురత్వం నేను భరించలేను, మేమిద్దరం కలిసి జీవించాలి, కలిసి మరణించాలనుకున్న వాళ్ళు మంచం దానం చేయాలట. సద్గురువులకి మహాత్ములకి మంచం దానం చేస్తే ఇంక వాడు అశూన్యశయనుడై ఉంటాడు. అశూన్యశయనుడు అంటే మీకు తెలుసు కదా, భార్య లేకుండా భర్త ఒంటరిగా మంచం మీద పడుకుని చావడం. భర్త లేకుండా భార్య ఒంటరిగా చదవదు. ఇద్దరు 70 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు కలిసినా కలిసి బతుకుతారు, కలిసి శరీరం విడిచిపెడతారు. ఇంచుమించుగా ఒక రోజు అటు ఇటులో శరీరం విడిచిపెడతారు. అంత గొప్ప వ్రతం అది. ఇలా శయనమును దానం చేసినటువంటి వాడు శరీరం విడిచిపెట్టగానే శాశ్వత స్వర్గానికైనా పెడతాడు, లేదా వాడి భక్తిని బట్టి కైలాసానికైనా పెడతాడు, నరకానికి వెళ్ళాడట అని పద్మపురాణంలో దీని గురించి చెప్పారు, భవిష్య పురాణంలో చెప్పారు. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు కాశీఖండంలో, జీవితంలో ఒక్క మంచమన్న దానం చేశానా, డబ్బు సంపాదన తప్ప ఒక్క రూపాయి ఎవరికి దానం చేయలేదు, ఇలా దండం పెట్టి పారిపోయేవాడిని అందరికీ నేను. స్త్రీ సూక్తం చదవలేదు, పురుష సూక్తం చదవలేదు, మహన్యాసం చదవలేదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వింటున్నారుగా మీరు, ఇందాక ఏం చెప్పాను మీకు, ఆయన స్త్రీ సూక్తం పురుష సూక్తం ఇవన్నీ చదివిన పండితుడు, వేదాలు చదువుకున్న పండితుడు అని చెప్పాము. కానీ ఈయన ఏమంటున్నాడు, నా బతుకులో స్త్రీ సూక్తం చదవలేదు, పురుష సూక్తం చదవలేదు అన్నాడు. అప్పుడు మనకు అనుమానం రావాలిగా, ఆయన పాఠం కోసం చదువుకున్నాడు, స్త్రీ సూక్తాన్ని పిల్లలకి నేర్పడానికి చదివాడు, కానీ గుళ్ళో భక్తితో చదవలేదు. అందుకని స్త్రీ సూక్తం చదివినా చదివినట్టు కాదు అది. మీరు పాఠం నేర్చుకోవడానికి స్త్రీ సూక్తం చదివారండి, ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర కూర్చుంటే ఆయన మీకు స్త్రీ సూక్తం నేర్పాడు, పురుష సూక్తం నేర్పాడు, మీరు చదివారు. కానీ దీన్ని ఉపయోగించి భగవంతునికి పూజ చేయలేదు. మీరు చదువుకున్నారు, ఆ తర్వాత మీరు ఎవరో శిష్యులకు పాఠం చెప్పి డబ్బు సంపాదించారు. డబ్బు సంపాదన కోసమే చదవడం వల్ల మీరు స్త్రీ సూక్తము చదివినా స్త్రీ సూక్తం చదవడం వల్ల వచ్చే మోక్ష ఫలితం రాదు. అందుకని ఏం చేయాలన్నమాట, మనకి మహన్యాసం వచ్చినా స్త్రీ సూక్తం వచ్చినా పురుష సూక్తం వచ్చినా వేదమంత్రములు వచ్చినా ఈ మంత్రములను భగవంతుని అర్చన సమయంలో చదివితేనే మనం వాటిని చదివిన ఫలితం పొందుతాం, లేకపోతే వేస్ట్ అన్నమాట. నాకు చాలా కాలం అనుమానం వచ్చేది అనమాట, ఏంట్రైనా అన్ని చదివాను పండితుడు అంటాడు ప్రారంభంలో, పైగా ఇప్పుడేమో ఏమంటాడు, శ్రీ సూక్తంబు పఠియంపలేనైతి మహన్యాసాదుల వల్యంపనైతి అంటాడేమిటి అని చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులో చదువుకున్నాను కదా ఇవన్నీ, అప్పుడు ఒక అనుమానం వచ్చింది. అప్పుడు అసలు విషయం అర్థమైంది, భగవంతుని సేవ కోసం చదవకపోతే చదువు చదువు కాదు, అది వేస్ట్ అనమాట. ఇన్నాళ్ళు ఈయన కేవలం డబ్బు సంపాదన కోసమే చదివాడు వాటిని, పిల్లలకి పాఠం చెప్పేవాడు, శ్రీ సూక్తం నేర్పేవాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు, దాంతో ఈయనకి పుణ్యం ఎక్కడొచ్చింది. ఇప్పుడు నేను మీ చేత లక్ష్మీ పూజ చేయించి శ్రీ సూక్తం చదివి ఆ తర్వాత మీ దగ్గర దక్షిణ పుచ్చుకుంటే నేను శ్రీ సూక్తం చదివినా నాకేం పుణ్యం రాదు, ఎందుకంటే దక్షిణ వచ్చింది కనుక నాకు. అదే మీ దగ్గర రూపాయి పుచ్చుకోకుండా పూజ చేయిస్తే అప్పుడు నాకు ఫలితం వస్తుంది. అందుకే మళ్ళీ ఏం చేయాలన్నమాట, మనం ఎవరికి వాళ్ళు విడిగా పూజ చేసుకునేవారు పూర్వం. అందుకే ఎక్కడైనా చాలామంది పూర్వకాలంలో ఇతరుల చేత బతకడం కోసం డబ్బులు పుచ్చుకుని పూజ చేయించినా మళ్ళీ వాళ్ళకు వాళ్ళు విడిగా అర్చన చేసుకునేవారు, అర్చన చేసుకుంటే తమకు తాము అప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఈయన అలా చెయ్యలేదట. ఇప్పుడు నేను ఎలా బ్రతకటం, నాకు 70 ఏళ్ళు వచ్చాయి, వయస్సు పైబడింది, పూజలు లేవు, దేవత సేవ చెయ్యలేదు, తీర్థయాత్రలు చెయ్యలేదు, కళ్ళు మసకలిస్తున్నాయి, కాళ్ళల్లో శక్తి తగ్గుతోంది, చెవుల్లో వినికిడి ఇంకా వయస్సు పెరిగితే తగ్గుతుంది, వార్ధక్యంలో రోగాలు వస్తాయి, రోగాల వల్ల నడవలేం. వార్ధక్యం ఎందుకు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళవాళ్ళు కూడా పైకెక్కి అక్షతలు వేయించుకోలేకపోతున్నారు పాపం. అక్షతలు వేయించుకోవడానికి ఈ కాస్త మెట్లెక్కడానికి 7 కొండలు ఎక్కినంత ప్రయాసం, ఇది కాలప్రభావం. అందుకని ఆయన ఏమనుకున్నాడు, నాకు ఇక బుద్ధి వచ్చింది, నేను తరించాలి అనుకుని వెంటనే తన ఆస్తిని చాలా భాగాలుగా విభజించి భార్యకి పిల్లలకి అందరికీ పంచిపెట్టేశాడు. కొంత డబ్బు తీసుకున్నాడు, ఈ డబ్బుని నేను తీర్థయాత్రలకి వాడతాను, తీర్థయాత్ర స్థలములలో దానమునకు వాడతాను అనుకుని వెంటనే ఇంట్లో భార్యకి చెప్పి ఇక నేను ఇంట్లో ఉండను, నువ్వు కూడా తీర్థయాత్రలకు వస్తావంటే నేను రాలేనండి, నేను పిల్లల దగ్గర కూర్చొని చక్క పెసరట్టు ఉప్మా వేసుకుంటూ సీరియల్స్ వస్తానండి, అందులో 1000 ఎపిసోడ్లు సీరియల్స్ ఉంటాయండి, 1000 ఎపిసోడ్లు ఏకంగా అలా రోజు చూడొచ్చండి. ఎవడకన్నా మరి ఏం చేస్తాం, అందరికీ అవి ఇష్టం ఉంటాయా, రామరామ్ ఇవేం సీరియల్స్ అండి బాబు, అత్తవా పెంట మీద చెత్తవా నీ మొహం మీద మొత్తవా అని వీళ్ళు డైలాగులు కొడుతుంటే మనం చూస్తున్నాం. అత్తాకోడళ్ళు అలా కొట్టుకుంటారు, ఎక్కడైనా కొట్టుకోమని చెప్తున్నారు అనమాట సీరియల్స్. ఆ సీరియల్స్ చూసిన అత్తాకోడళ్ళు అలా కొట్టుకుంటున్నారండి బాబు, ఎంత భయంకరంగా ఉంటాయంటే తెలియదు. ఇంతంత పిల్లలు మరీ బొత్తిగా ఇంత గొడ్లు కట్టుకుని నృత్యం చేస్తూ ఉంటే వీళ్ళేమో వెకిలి వేషాలే చూడడం, చప్పట్లు కొట్టడం. రామ రామ, ఈ మహాపాపం నుంచి విముక్తి పొందాలంటే మీలాంటి భక్తులే దాన్ని మార్చగలరని నా నమ్మకం, మీరు మార్చండి ఈ వ్యవస్థని. అందువల్ల అందరూ ఎత్తలకు వెళ్ళలేరు, ఈయన మాత్రం ఆవిడ రానంటే బయలుదేరాడు. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, కాకి కడ్డ కంటి చూపుపై రాకముందు. వయస్సు పెరుగుతోంది కదా, వయస్సు పెరిగితే చూపులో మార్పు వస్తుంది. దానికి కాకి చూపు అంటారు. చూసారా వార్ధక్యంలో ఇలా చూస్తారన్నమాట. కొంతమంది కళ్ళతో పెట్టుకుంటారు చూసారా, అది చూపిస్తే కానీ మీకు అర్థం కాదు అన్నట్టు ఇలా పెట్టుకుంటాడు వాడు. మళ్ళీ దిక్కుమాల చూపు. ఈ చూపుకి కాకి కడకంటి చూపు అంటారు. అందువల్ల ఏంటంటే అలాంటి చూపు వస్తే యాత్రలకు వెడితే కొంచెం కష్టం. గుళ్ళోకి వెడితే కూడా అక్కడ లోపల ఎవరున్నారో తెలియదు, లోపల ఏ దేవుడు ఉన్నాడురా అంటుందన్నమాట. ఇలా పెట్టి అంటే శివలింగం అమ్మ అంటే శివలింగమా అదేంటో పసుపు ముద్ద కింద కనపడితే ఆ అమ్మవారేమో అనుకున్నాను అంటుంది ఒక ఆవిడ పాపం. ఈ స్థితి వస్తుంది నాకు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా 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 చూపుల్లో తేడా రావచ్చు. కాబట్టి కొంచెం ఓపిక ఉంది నాకు, ఇంకా నడవగలను, కాస్త చూడగలను, చదవగలను, వినగలను. ఈ ఓపిక ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. కానీ అన్ని తీర్థయాత్రలు చేయలేము. ఈ భూమండలంలో లెక్కలేనన్ని తీర్థస్థలాలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడ చూస్తాం? కనీసం కొన్ని అయినా చూస్తే బాగుంటుంది. ఆ కొన్ని ఏమిటి అనుకోగా, ఈయన చదువుకున్నాడు కనుక వెంటనే ఒక శ్లోకం గుర్తొచ్చింది. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినః. ఏడు మోక్షపురాలు ఉన్నాయి. ఈ ఏడు నగరములు చూస్తే చాలు. అందులో అయోధ్య మొదటిది, రెండు మధుర, బృందావనం దగ్గర ఉన్న మధుర, మూడవది మాయా అంటే హరిద్వార్. ఇప్పుడు మనం హరిద్వార్ అని పిలుస్తున్నామే, దాని అసలు పేరు మాయాపురం. విష్ణుమూర్తి వైకుంఠం నుంచి మొట్టమొదట అక్కడే అడుగుపెట్టాడు. హరికి అది ద్వారం అయ్యింది కనుక, వైకుంఠం నుంచి ఆయన అక్కడే అడుగు పెట్టడానికి అది తలుపు అయ్యింది కనుక దాన్ని హరిద్వార్ అన్నారు. ఇక నాలుగవది కాశీ, అత్యంత పవిత్ర క్షేత్రం. ఐదవది కాంచీ, ఇదొక్కటే మొత్తం దక్షిణ భారతంలో తమిళనాడులో ఉన్నది. ఆరు అవంతిక, అవంతి అంటే ఉజ్జయిని అన్నమాట, ఈనాటి ఉజ్జయిని. ఏడవది ద్వారకా నగరం. ఈ ఏడు నగరములలో మోక్ష నగరాలను పిలుస్తారు ఈ సప్తపురాలని. ఈ సప్తపురాలు మోక్షమును ఇచ్చునవి. దాయి అంటే ఇచ్చునవి, మోక్షదాయి మోక్షమిస్తుంది. ఏడు గనక మోక్షదాయినః అంటే మోక్షమును ఇచ్చునవి ఈ ఏడు. ఈ ఏడు చూద్దాం అనుకున్నాడు. ముందుగా హుటాహుటిన ఆయన మధురలో ఉన్నాడు గనక దారే గనక కాంచీపురాన్ని చూశాడు. కాంచీపురానికి కాంతీపురం అని కూడా పేరు. ఈకారంత స్త్రీలింగ శబ్దం వాడారు మూలంలో, కాంతి అన్నారు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఏకాంబరేశ్వరుణ్ణి కామాక్షీదేవిని భక్తితో దర్శనం చేసుకున్నాడు. అలా కాలినడకను నడుచుకుంటూ నానాయాతన పడుతూ పడుతూ నెక్స్ట్ అయోధ్య వచ్చాడు. దారిలో ఎన్నో చూశాడులేండి, అనేకం చూసుకుంటూ సప్తమోక్షపురాలే చూడాలనే ఉద్దేశంతో ఎక్కువ భాగం తిరగకుండా అయోధ్యాపురం వచ్చాడు. అయోధ్యలో పరమ పవిత్రమైన సరయూ నది మహావేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికి అది వేసవకాలంలో కూడా నీళ్లు తక్కువగా స్పీడ్ ఎక్కువ ఉండేది, అది చాలా వేగంగా పెడుతుంది సరయూ నది. అందుకే సరయూ నది కలవడం వల్లే గంగానదికి వడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడో చూడండి, వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మీరు. సరయూ నది వర్షాకాలంలో పెడితే ఇక చెప్పక్కర్లేదు, అద్భుతంగా ప్రవహిస్తుంది. వేసవికాలంలో మోకాళ్ళ లోతు నీళ్లే ఉంటాయి, కానీ దపదపదపదప ప్రవాహం పెడుతుంది అనమాట. అత్యంత ప్రవాహం ఉంటుంది సరయూకి. ఆ సరయూ నదిలో హాయిగా స్నానం చేసి శ్రీరాముడు ఇంకా అప్పటికి పుట్టలేదు, ఎందుకంటే ఈయన కృతయుగం వాడు. కానీ అయోధ్యానగరం ఇక్ష్వాకు మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇక్ష్వాకు మహారాజుల యొక్క పరిపాలన సౌరభ్యం అది చూశాడు. మోక్షపురం రాముడు పుట్టని క్రితం కూడా అది మోక్షపురమే. అందుకే అవన్నీ చూచి అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. మహాత్ములు సూర్యవంశపురాజుల యొక్క పవిత్ర పాలన చూశాడు. అక్కడ చేయవలసిన పితృతర్పణాలు దేవతర్పణాలు అన్ని తర్పణాలు ఇచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరాడు, ప్రయాగ చేరాడు. యాగము అంటే యజ్ఞము. బ్రహ్మదేవుడు 1000 ఏళ్ళు అక్కడ గొప్ప యజ్ఞం చేశాడు. గంగా యమునా నదులు రెండూ కలిసి వెళ్ళిపోతూ ఉంటే అడుగున అంతర్వాహినిగా పరమ పవిత్రమైన సరస్వతి వెడుతూ ఉంటుంది. అదిగో ఆ ప్రాంతమునకు పూర్వం బ్రహ్మ వచ్చి 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. ప్ర అంటే గొప్ప, యాగము ప్రయాగము, గొప్ప యజ్ఞమును బ్రహ్మ అక్కడ చేశాడు గనక ఆ స్థలమునకు ప్రయాగము అని పేరు వచ్చిందన్నాడు. ప్రయాగ అంటే గొప్ప యజ్ఞము జరిగిన స్థలము. అక్కడికి వచ్చాడు ఈయన. గంగాయమునులు కనపడతాయి, సరస్వతి అంతర్వాహిని కనపడదు. ఆ త్రివేణి సంగమంలో భక్తితో స్నానం చేశాడు. అక్కడున్నాడు. అక్కడి నుంచి కాశీ వెళ్ళాడు. కాశీకి వెళ్ళగానే ఇంకా ఆయన ఆనందపడిపోయాడు. అసలు అక్కడ ఉండిపోతే వదిలిపోయేది, కానీ అక్కడ ఉండలేకపోయట. కాశీకి వచ్చేవట, కాశీకే తెలుసు మరి ప్రయాగమునకొచ్చు, కాశీకే తెలుసు మరి ప్రయాగమునకేగు. కాశీకి వస్తట, ప్రయాగకి వెళతట. ప్రయాగకు వస్తాడు, కాశీకి వస్తాడు. ఈ రెండింటికి మధ్యలో షటిల్ సర్వీస్ ఎక్కువ చేసేవాట పాపం. నేను ఉప్పల్ నుంచి సరూర్ నగర్ నుంచి మళ్ళీ మా ఇంటికి ఉప్పల్ వెళ్ళి తిరిగినట్టుగా ఆయన కూడా తెగ తిరిగాడు పాపం. కాశీలో 6 నెలల పాటు ఉండిపోయాడు. ఇంకా కాశీలో మరణించాలనిపించింది ఆయనకి. నా అదృష్టం పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రం వచ్చాను అనుకున్నాడు. పులకించిపోయాడు. అందులో మొట్టమొదటిగా కాశీ వచ్చాడేమో, మొదటిసారి కాశీ వెళ్ళిన వాడికి వచ్చే ఒక అనుభూతి వేరండి బాబో. ఆ ఆనందం అనుభవించిన వాడికి తెలుస్తుందన్నమాట. అందులో కాశీ ఎటువంటి క్షేత్రం, భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి అని హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం చిన్న తేటగీతి పద్యంలో చెప్పాడు ఆయన. భక్తి ఒక యోగం. ఈ భక్తి అనే యోగం తన పాదం పెట్టిన స్థలం కాశీ. అంటే కాశీలో భక్తి నిరంతరం తిరుగుతుంది. కాశీ భక్తి క్షేత్రం. పుట్టాక మనం ఎన్ని పాపాలు చేశామో, భవము అంటే పుట్టుక, సంసారం. ఈ సంసారంలో మనం చేసిన దురిత పాపములు ఉన్నాయే, ఈ పాపములన్నీ శాత్రవ శత్రువులు. పూర్వం శత్రువులు ఏం చేసేవారు, పదునైన కత్తితో నరికేవారు. మనము చేసిన పాపములనే శత్రువుల తలలు నరికే కరాసి పదునైన కత్తి వారణాసి. వారణాసి ఒక కత్తి. ఈ కత్తి మన పాపాలన్నీ నరికేస్తుంది. అంటే కాశీకి వెళితే ఇక పాపాలు ఉండవు. స్వర్ణది, స్వహ అంటే స్వర్గము. స్వర్గనది అంటే అర్థం ఏమిటి, గంగ. స్వర్ణదీ తట గంగానది యొక్క ఒడ్డున సంభాసి తళ్ళ తళ్ళ మెరిసిపోతున్నదట గంగాతీరములో ప్రకాశించే నగరం వారణాసి. పావన క్షేత్రముల వాసి, పవిత్ర క్షేత్రములలో ఇంకింత గొప్ప క్షేత్రం లేదు. అంత గొప్ప పవిత్ర క్షేత్రం వారణాసి. ఆ క్షేత్రానికి శివశర్మ అడుగుపెట్టాడు. ఆయన అక్కడ ఏం చేశాడో రేపు మళ్ళీ యథాప్రకారంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.